యోహాను సువార్త 12:20-24 యోహాను సువార్త 12:20-24 ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోను బేత్సయిదావాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను. అంద్రెయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారికి ఇట్లనెను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చదవడం లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థన చేసుకుందా. ఆఫీసులో డ్యూటీ వల్ల కొంచెం ఆలస్యం అయిపోయాను, ఆలస్యం చెప్పి దాంతో మన్నించాల్సిందిగా కూడా కోరుతున్నాను. మనం ప్రార్థన చేసిన రీతిలోనే ప్రభు చాలా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా 23వ తేదీన విజయనగరం 4వ వార్షికోత్సవాన్ని ప్రభు జరిగించారు. విజయనగర సహవాసం ఇంకా బలపడినట్లుగా ప్రార్థన చేస్తాం. వారి మధ్య టీచర్ సహవాసాలు, మెడికల్ సహవాసాలు కట్టుబడినట్టుగా ప్రార్థన చేద్దాం. అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా రావడానికి ప్రభు సహాయం చేశారు. 24వ తేదీన అందరూ ప్రార్థన చేసినట్లుగానే టీ గ్రాడ్యుయేషన్ చాలా గంభీరంగా జరిగింది, ఓరియంటేషన్ జరిగింది, నెక్స్ట్ బ్యాచ్ కి సిద్ధపరుస్తూ ఉన్నా. ఈ వారం ఎంపీటీసీ ఎగ్జామినేషన్ కోసం కూడా సిద్ధపడతా ఉన్నా. దయచేసి ఈ అంశాల కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తూ, గత వారం పరిచయం కొరకు ప్రార్థన చేసిన అన్ని సహవాసాలకి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేవుని వాక్యం వెతుకొద్దాం. ప్రత్యేక రీతిలో ప్రతి మంగళవారము యోహాను సువార్త మీద ధ్యానాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అందులో భాగంగా 12:19 వరకు ఉన్న లేఖన భాగాలను మనం గత వారాల్లో ధ్యానం చేశాం. 11వ అధ్యాయంలో ప్రభువు చేసిన అద్భుతం, చనిపోయిన లాజర్ను లేవనెత్తటం. 12వ అధ్యాయంలో చాలా విషయాలు, ఆయన లేవనెత్తటం వెనకాల దేవుని ఉద్దేశం, చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వాటిని ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం 12వ అధ్యాయంలో లాజర్ను బట్టి చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు అన్న విషయాన్ని చూడగలిగా. 12వ అధ్యాయంలో మాట మనం చదివాం. 10వ వచనం 11వ వచనం, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి లాజరు యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాన్ని బట్టి చాలా మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు. యూదుల్లో కూడా చాలా మంది వస్తున్నారు. 19వ వచనంలో మనం ఏమని చదువుతున్నామంటే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. జరిగిన అద్భుతానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు, ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ, చనిపోయిన వ్యక్తిని లేవనెత్తటం గొప్ప అద్భుతంగా వారు భావిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం కొరకు మాట్లాడుతున్నాడు, చావు లేని జీవితం కోసం మాట్లాడుతున్నాడు, దాని వైపు మన దృష్టి మళ్లించాలని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. దాన్ని అక్కడ చూడగలిగాం. గత వారం మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకున్న మాట ఏంటంటే, లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది, బాగుంది, కానీ దేనికోసం వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటే జబ్బులు పోతాయి, చనిపోయినా సరే బ్రతికి మళ్ళా భూమి మీదకి వచ్చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు ప్రభును ఎందుకోసం వెంబడించాలి, ఎలా వెంబడించాలన్న విషయాలు కొనసాగింపు భాగాల్లో రాయబడ్డాయి, వాటిని మనం చదవాలి. నేను 20వ వచనాన్ని నుంచి 24వ వచనాల వరకు ఉన్న లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మన ఆత్మీయ మేలు కొరకే ఈ సాయంకాలపు ధ్యానం కొరకే మీ ముందు ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇందులో ఈ 20 నుంచి 24 వచనాలకు మీరు ఒకవేళ టైటిల్ పెట్టుకోవాలి, హెడ్డింగ్ పెట్టుకుని నోట్స్ రాసుకోవాలనుకున్న వాళ్ళకి యేసును చూడడానికి ఆశపడటం అని టైటిల్ పెట్టుకోవచ్చు, లేదా యేసును చూడాలనుకోవటం, అర్థం చేసుకోవాలనుకోవటం అని టైటిల్ పెట్టుకోవచ్చు మీ గుర్తుండడం కొరకు. ఎందుకు మనం ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే 20వ వచనంలో ఒక ప్రత్యేకమైన గుంపు యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చారు. ఎవరు వారు? గ్రీసు దేశస్థులు. యేసుక్రీస్తు ప్రభు యూదుల్లోంచి వచ్చాడు, యూదుల మధ్య ఉన్నాడు, యూదుల మధ్య పరిచర్య చేస్తున్నాడు. గ్రీసు దేశస్థుల మధ్య ఆయన లేడు. గ్రీసు దేశస్థులు కూడా ఆయన టార్గెట్ లో అప్పుడు లేరు. ఇంకా శిష్యుల్ని అందరి మధ్యకి వెళ్ళమని కూడా చెప్పలేదు. యోహాను సువార్త 12:20 ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. 21వ వచనంలో వారు అంటారు, వారు గలలయలోని బేత్సయిద వాడైన ఫిలిప్పునద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. వాళ్ళ ఆశ ఏంటంటే యేసును చూడాలి. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు నమ్మారు. 20వ వచనంలో లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందన్నమాట. 19వ వచనంలో లోకం ఆయన వెంట వెళ్ళిపోయిందని చదివాం. 10వ వచనంలో యూదులలో కూడా అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారని చదివాం. అయితే గ్రీసు దేశస్థులు నమ్మిన కోవలో లేరు. ఇంకా అబ్జర్వ్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఇది కూడా ఒక మంచిదే. ఏమీ అర్థం చేసుకోకుండా, అవగాహన లేకుండా గుడ్డిగా నమ్మటం ఎప్పుడూ మంచిది కాదు. అర్థం చేసుకోవడం మంచిది. కాబట్టి మేము తెలుసుకోవాలి, చూడగోరాలి అనుకుంటున్నారు. యోహాను సువార్తికుడు, ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గుంపును మనకి మొదటి నుంచి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరా గుంపు అంటే, దేవుని సేవ చేస్తున్న పరిచయులు, శాస్త్రులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుని చంపాలనుకున్నారట. 11:53 కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. వీళ్ళ మరలా మతోన్మాదులు కాదు, క్రైస్తవ ద్వేషులు కాదు, అన్య జనులు కాదండి. మనమేమంటామంటే విశ్వాసుల్లో ముందు వర్గంలో ఉన్నవారు, సేవకులు, పరిచయులు, శాస్త్రులు. వాళ్ళు యేసయ్యను చంపాలనుకుంటున్నారు. 12:10-11 ఏం చదివామంటే, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి బ్రతికిన లాజరు కారణమయ్యాడు కాబట్టి లాజర్ను కూడా చంపాలనుకుంటున్నారు. గనుక ప్రధాన యాచకులు లాజర్ను కూడా చంపన ఆలోచన చేసిరి. ఇక్కడ 20వ వచనంలో అన్యజనులు యేసును అర్థం చేసుకోవాలని గంపడాశతో వచ్చారు. లోకం ఆయన దగ్గర చూసిన మహాత్యను బట్టి ఆయన వెంట వెళ్తా ఉంది. యూదులు నమ్ముతున్నారు. కానీ ఈ వర్గం, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయుల వర్గం మాత్రం చాలా ఘోరంగా ఆలోచిస్తున్నారు, చాలా భయంకరంగా ఆలోచిస్తున్నారు. యేసుని చంపేయాలి. యేసుక్రీస్తు ప్రభు చచ్చిన లాజను లావనెత్తితే ఆ లాజను కూడా చంపేయాలనుకుంటున్నారు. నిజంగా భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం మొదటి నుంచి వస్తూ ఉంటాం. చాలాసార్లు సువార్త చదువుతూ ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా వేధించే ప్రశ్న ఏంటంటే, వీళ్ళు గ్రంథాన్ని ఎరిగిన వారు, చట్టాన్ని ఎరిగిన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, మెస్సేజ్ గురించిన ప్రవచనాలు ఎరిగిన వారు, కానీ ఆయన వస్తే గ్రహించలేకపోవడం కాదు, ఆయన బోధన గ్రహించి తీసుకోవట్లేదు, ఆయన చేసిన కార్యాలు తీసుకోవట్లేదు. దీన్ని ఏమంటామంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. వాళ్ళకొచ్చే మెప్పు ఘనత యేసుక్రీస్తు ప్రభుకు వెళ్ళిపోతుందన్న భయం. వాళ్ళ పబ్బం గడవదేమో, వాళ్ళ బిజినెస్ కి ఆటంకం. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నిజం, దాన్ని మేము దిద్దుబాటు చేసుకుంటాము, మేము సత్యానికి తలొగ్గుతామన్న పరిస్థితి కాదు, కాని మేము మారం, మార్చాలని ట్రై చేయొద్దు. మారుద్దామని ట్రై చేసి మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చంపడానికి కూడా వెనక తీయమన్నంత ఘోరమైన భ్రష్టత్వంలో నాయకులు నాయకులు మత పెద్దలు ఉండటం నిజంగా భయంకరమైన పరిస్థితి. అందుకే సాతాను అన్యజనులను, క్రైస్తవేతరుల్ని, విగ్రహారాధకుల్ని బలంగా వాడుకుంటాడు అనుకోవటం మాత్రమే కాకుండా, సేవకులను, ముందు వరుసలో ఉన్నవాళ్ళని, ప్రజల నాయకుల్ని, పెద్దలను కూడా వాడుకుంటాడు అని చెప్పడానికి తార్కాన్ని ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు విమర్శించుదాము అన్న ఉద్దేశంతో ఈ మాట కాదు, కాని వాక్యం పదే పదే వాళ్ళ బుద్ధి, వాళ్ళ స్వభావాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి మనం వాక్యాన్ని బట్టి సాతాను నాయకుని కూడా వాడుకుంటాడు అన్న మాట దగ్గర నాయకత్వ బాధ్యతలు తీసుకున్న ఎస్ఎఫ్జే పరిచయలో ఉన్నవాళ్ళు మనం టీచబుల్ గా ఉండటం, నేర్చుకోవటం, మార్చుకోవటం రెండు ప్రమాదమే. అధికారం కొరకు వెంపర్లాడటం, గుర్తింపు కొరకు వెంపర్లాడటం చాలా ప్రమాదము. అది మనల్ని ఎంతకైనా దిగజారుస్తుంది అన్నది హెచ్చరిక మాటగా తీసుకోవడం మంచిది. కాబట్టి పైన వాళ్ళు చంపాలనుకుంటున్నారు. 20వ వచనంలో అన్యులు, గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలనుకుంటున్నారు. ఇక్కడ 20వ వచనం 21వ వచనంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, 21వ వచనం అంటున్నారు, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పుగా. యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పుగా. నిజంగా మనం సంఘంలో దేన్ని చూడాలనుకుంటున్నాం? చాలా సార్లు సంఘం మెకానికల్ గా మారిన తర్వాత, ట్రెడిషనల్ ఆరాధనకు అలవాటు పడ్డ తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు స్వరం వినాలి, యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా దగ్గరగా చూడాలి, అర్థం చేసుకోవాలి, ఆయన మెల్లని స్వరం వినాలి, ఆయన తాకిడి అనుభవించాలి అన్న ఉద్దేశంతో సంఘ సహవాసానికి వస్తున్నామా? లేకపోతే వేరు వేరు కారణాలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అమ్మా మీరు ప్రార్థన చేయండి, మీరు వాక్య పఠనం చేయండి, మీరు పాట పాడండి, మీరు స్తుతులు చెల్లించండి అని అప్పచెప్పినప్పుడు, ఇవన్నీటి వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి, ఆయనకి దగ్గర అవ్వాలి, ఆయన మాట వినాలి, ఆయన దర్శనం చేసుకోవాలని క్రైస్ట్ సెంట్రిక్ వర్షిప్ గా మన ఆరాధనలు ఉంటున్నాయా, లేక మెకానికల్ గా మన ఆరాధనలు ఉంటున్నాయా? 8 అయిపోయింది, ఆరాధనకు వెళ్ళాలి. సరే వెళ్ళి ఏం చేయాలి? ఎవరిని కలుసుకోవాలి? నువ్వు పాడే పాట ఎవరి కోసం? నువ్వు వినే బోధ ఎవరి బోధ? అల్టిమేట్ గా ఎవరిని కలుసుకోవడానికి మనం ఆరాధనకు వస్తున్నాము? మనుషున్నా, లేకపోతే మనకున్న టాలెంట్స్ ను ప్రదర్శించడానిక? ఈరోజు మెగా చర్చెస్ లో, చాలా చర్చెస్ లో మెయిన్ సెంటర్ ఆఫ్ ద వర్షిప్ ఎవరంటే లీడర్, ఆ పాస్టర్, ఆ ఫౌండర్. ఎవరు ఆ కార్యక్రమంలో ముఖ్యమైన వక్త, ప్రసంగికుడు ఉంటాడో ఆ వ్యక్తి మీదే పూర్తిగా నడుస్తుంది. చాలా మంది పాతకాలపు సేవకులు ఎలాగుండేవారంటే, చాలా నిరాడంబరంగా, చాలా నిడారంబరంగా, వాళ్ళని కనిపించుకోకుండా, ఏమాత్రం పొగిడించుకోకుండా, ఫోకస్ లైట్లు లేకుండా, లైవ్ టెలికాస్టింగ్ లేకుండా, ఏమైనా ఒకవేళ వాళ్ళు కనబడతారేమో అనుకున్నప్పుడు వాళ్ళని నేల మట్టుకు తగ్గించుకొని, నేనేమై ఉన్నానో అది ఆయన కృప, నేను ఒట్టివాణ్ణి, నిష్ప్రయోజకుణ్ణి, అజ్ఞానిని, బుద్ధిహీనుణ్ణి, నాలో ఏమీ లేదు, నన్ను మరుగుపరచు ప్రభువా, నువ్వు మహిమ పొందు ప్రభువా అని చాలా మంది పాతకాలపు సేవకులు వారు మరుగుగా ఉండేవారు, ప్రభువుని విశ్వాసులకు చూపించడానికి తాపత్రయపడేవారు. రాన్ 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 సోషల్ మీడియా, ఈ యూట్యూబ్, ఈ మెటా చర్చెస్, మెగా చర్చెస్ లో దేవుని వాక్యం చెప్పేవాడి మీద అభిమానం ఉండటం తప్పేం కాదు, కాని యేసుక్రీస్తు ప్రభువుని మహిమను దొంగిలించే నాయకత్వం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడూ మంచిది కాదు. అలాంటి నాయకత్వం కింద మనం ఉంటే ప్రమాదం. ఆ ఒక్కదానికి భయపడే ఎస్ఎఫ్జేలో మాక్సిమం మనుషుల పేర్లు పలకడానికి, మనుషులను గొప్ప చేయడానికి ప్రమాదం అని చెప్పి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 2008 18వ సంవత్సరం ఎస్ఎఫ్జే ప్రారంభించబడితే దానికి ముందు ఒక పోస్టర్ రోడ్డు మీద చూశాను. అప్పుడు దాకా నాకు మిషన్స్ పరిచయం లేవు. అప్పటి వరకు నా పరిస్థితి ఎలాంటిదంటే, దేవుడు తన సేవకుని హెచ్చిస్తాడు, దేవుడు లోకంలో లేని ఘనత తన సేవలో తన సేవకులకు ఇస్తాడు. కాబట్టి చాలా మంది సేవకులు సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే, దేవుడు నన్ను దీవించాడు, హెచ్చించాడు అని చెప్పుకుంటున్నారు. అట్లాగే ఏమాత్రం గుర్తింపు లేని వాళ్ళకి చాలా నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, పాపులారిటీ వస్తుంది అని నేను అలాంటి దేవుని ప్రభుత్వం సేవలో రాని ఘనత ప్రభు సేవలో వస్తుంది అనుకునేవాడిని. మిషన్స్ నాకు పరిచయం అయిన తర్వాత, బాబు కిరీటాలు పరలోకంలో పెట్టుకుందాము, భూమి మీద సిలువెత్తుకోవాలి, ఇక్కడ మనం చచ్చిపోవాలి, అక్కడ మనం మహిమ పొందుతాము, ఒకవేళ ఇక్కడే నువ్వు అన్ని పొందేసుకుంటే అక్కడ నీకేం ఉండదు అన్న మాటలను బట్టి, గొప్ప దైవజనుల సాక్ష్యాలు దీనత్వాన్ని బట్టి మిషన్స్ లో నేను ఎప్పుడు జిమ్స్ లో గాని, బ్లెస్సింగ్ విత్ మిషన్ లో గాని, మిషనరీ ఆర్గనైజేషన్స్ లో మనుషుల పేర్లు వినబడవు, పటాలు కనబడవు, ముందు పేరుకు ముందు పేరు తర్వాత తోకలు ఉండవు, ఎలాంటి దీర్ఘాలు ఉండవు, సాధారణంగా ఉంటారు. ఏమైనా వాళ్ళు పొగిడే పరిస్థితి వస్తే మాత్రం ముందు దేవుణ్ణి క్షమాపణ అడిగి, జనాన్ని క్షమాపణ అడిగి, నేను నిష్ప్రయోజకుని ఒప్పుకొని ఆయన మహిమపరిచి తర్వాత మాట్లాడతారు. మొదటిసారి పోస్టర్ చూశాను, బ్లాక్ అండ్ వైట్ పోస్టర్, స్పీకర్ ఫోటో లేదు, స్పీకర్ పేరు లేదు, భూమండలమా నా స్వరము వేము అది టైటిల్. నాకు అనిపించింది, ఇంత వేగంగా మారిపోతున్న కాలంలో ఈయనెవడో పాతకాల మనుషులా ఉన్నాడు. ఫోటో వేయించుకోలేదు, కలర్ పోస్టర్ కూడా వేయించుకోలేదు, పేరు కూడా రాయించుకోలేదు, పాతకాలపు సేవకుడు కాబట్టి ఏమైనా ఉపయోగపడతాడేమో చూద్దామని చెప్పి మీటింగ్కి వెళ్ళాను. అది పిల్లా వెంకటరత్నం గారి మీటింగ్. పాతకాలం సేవకుడే, విలువలు కలిగిన సేవకుడు, చాలా పుస్తకాల మీద ఇలా రాసుకుంటాడు, బాబు పాదదాసుని అని రాసుకుంటాడు. ఇంకా ఎలాంటి టైటిల్స్ పెట్టుకోడు. మన ప్రేయర్ పాయింట్స్ గ్రూప్ లో కూడా ఆయన ఉన్నాడు, మన కోసం ప్రార్థన చేస్తాడు, మన పరిచయాన్ని ఇష్టపడతాడు. ప్రారంభంలో మనకు వాక్యం చెప్పడానికి కూడా వచ్చేవాడు. వెళ్ళిన తర్వాత నాకు ప్రసంగం బాగా తలకెక్కలేదు, గాని మాదిరి బాగా తలకెక్కింది. నిజమే, ఆయన హెచ్చింపబడాలి, మనం తగ్గాలి, ఆయన మహిమ పొందాలి, మనం ఆయన మహిమను దొంగిలించకూడదు. చాలా పాఠాలు నేర్చుకున్న తర్వాత ఎస్ఎఫ్జే ప్లాట్ఫామ్ లో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఫోటోలు వేయొద్దు, పేర్లు రాయొద్దు, టైటిల్స్ పెట్టొద్దు, మనిషిని పొగడొద్దు, మనిషిని గొప్ప చేయొద్దు, మనుషుల కోసం మనం రావద్దు, మనుషుల కోసం భక్తి చేయొద్దు. మరి దేనికోసం రావాలి? యేసును కలుసుకోవడానికి. అంతమంది సమూహంలో ఆ ఫెస్టివల్ లో లోకమంతా ఆయనతో పోయింది అన్న మాట దగ్గర గ్రీసు దేశస్తులు, ఎందుకోసం బాబు మీరు వచ్చారంటే, మేము యేసును చూడాలి, మేము యేసును చూడాలి. ప్రభునందు ప్రియులారా, మనం మంచి సేవకులందరి కొరకు రహస్యంగా ప్రార్థన చేద్దాం. ముఖం ముందు పొగడొద్దు. కొన్నిసార్లు ప్రోత్సహించడం మంచిదే గాని పొగడతా ప్రమాదం, సాతాను పడిపోవడం కారణం అదే. ఎందుకో ఆంధ్ర తెలంగాణలో సేవా విధానం చూస్తా ఉంటే దేవుడి మహిమను దేవుని సేవకుడు దొంగిలిస్తున్నాడేమో అనిపిస్తుంది. దేవుడికి రావలసిన ఘనత దేవుని సేవకుడు తీసుకెళ్లిపోతున్నాడేమో, అనిపిస్తారు. అది ఎప్పుడూ మంచి మాదిరి కాదు, అది సాతాను స్వభావం. కాబట్టి వ్యక్తిగతంగా మన కోసం మనం మాట్లాడుకుంటే అటెండెన్స్ కోసం రావద్దు, మనుషుల మెప్పు కోసం రావద్దు, కనబడడం కోసం రావద్దు. కొంతమంది పేర్లు ముందు స్టార్లు పెట్టి వస్తారు, అది వాళ్ళ ఉద్దేశం ఏంటి నాకు తెలియదు, కానీ కొంతమంది తమ్ముళ్ళు ఇలాగ అన్నారు, ఈ స్టార్లు పెట్టే వాళ్ళందరూ కూడా దే వాంట్ టు బికమ్ స్టార్స్, కనిపించాలి ఎవరికి, మంచిదే దేవుడు కనిపిద్దాం. సహవాసంలో కూడా కొన్నిసార్లు కనబడేటట్లుగా చేయాలి, కానీ అది మన ఆత్మీయతను పాడు చేయకూడదు. కనపడు ఎప్పుడూ ప్రమాదమే, మరుగు నుండి సేవ చేయడం ఎప్పుడూ మంచిది. అందుకే మనం ఇక్కడ ఈ ఒక్క మాట యేసును చూడడానికి మనం తాపత్రయపడదాం, యేసును కలుసుకోవడానికి ఆరాధన పొందాం, సేవ ఆయన మహిమ కోసం మాత్రమే చేద్దాం, అది ఎప్పుడు మంచిది. మనం ఒక వాక్యం చదవాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 చదువుదాం. 3:18 చదువుదాం. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మిర్రర్ ఎట్లాగైతే లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తారో, మిర్రర్ ఎట్లాగైతే ప్రతిబింబాన్ని చూపిస్తారో, అద్దం ఎట్లాగైతే మనిషికి రూపాన్ని ఉన్నట్టుగా చూపిస్తుందో, అదే పరిభాష వాడుతున్నాడు ఇక్కడ 18వ వచనంలో. అందరం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలుకుగానే మార్చబడుచున్నాము. స్తోత్రం, ఎంత అద్భుతమైన మాట అంటే లోకం యేసును చూడాలి అని అనుకోవడానికి ఆ రోజు గ్రీసు దేశస్తులు ఉన్నప్పుడు యేసు శరీరధారిగా వాళ్ళ మధ్య ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు శరీరం ఎవరంటే సంఘం, సంఘము ఆయన శరీరము, ఆ సంఘానికి ఆయన శిరస్సు. ప్రభునందు ప్రియ సంఘమా, ఆయన ఏమంటాడంటే సంఘం ఆయన మహిమను ప్రతిఫలింప చేయాలి, ఆయనకు అద్దం పట్టాలి, ఆయన్ను లోకం సంఘంలో చూడాలి, అంటే నీలో నాలో చూడాలి. నిన్న నందిగ్రామంలో ఒక కృతజ్ఞత కుడికి వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళు ఎక్కువగా అడిగింది దాన్ని బట్టి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక తమ్ముడితోటి ఏనాన్నా ఎందుకు నువ్వు దేవుడికి రావట్లేదంటే నేను భంగపడ్డానన్న కొంతమంది వాళ్ళు అన్నాడు. అర్థం ఏంటంటే నిజంగా చాలా మంది విశ్వాసంలో అడుగు వేయడం గల కారణం ఏంటంటే నాబోటి సేవకులు చేసిన మోసాలు. నిజంగా ఈ వ్యక్తిని వెంబడిద్దాం, ఈ వ్యక్తి దగ్గర మాదిరి ఉంది అనుకుంటే లోపాలు చూసినప్పుడు నిజంగా వెనక్కి వెళ్ళిపోతారు. మనమే అనేక మందికి అడ్డుబండ్లం అయిపోతాం. క్రైస్తవ సంఘాన్ని చూసి సంఘంలో ప్రభు కనబడకపోతే, విశ్వాసులో ప్రభు మహిమ కనబడకపోతే, ప్రభు ఛాయలు కనపడకపోతే, ఆయన రూపురేఖల్లో ఎదుగుదల చూడలేకపోతే నిజంగా ఆస్తి వచ్చిన వాళ్ళు భంగపడతారు, వెళ్ళిపోతారు. జీవితంలో మరలా వాళ్ళు ప్రభువుని వెతుక్కుంటూ సంఘంలోకి రావడానికి చాలా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. చాలా మంది ఇలా అంటారు, మీరు బోధన చూడండి, మనుషులను చూడద్దు. తప్పు, బైబిల్ అలా చెప్పట్లే, బైబిల్ అలా చెప్పట్లే. బోధ బాగుండాలి, బోధ చేసేవాళ్ళు బాగుండాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే మనమందరం సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు అంటాడు, మనమందరము 3:18 ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మన మీద ఉన్న బాధ్యత చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు తను మన ద్వారా బయలుపరచబడాలనుకుంటున్నాడు, ఆయన స్వభావంలోకి మనం రావాలనుకుంటున్నాడు. మనం ఆత్మదేవుని యొక్క పని ఏంటంటే మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తులో సంపూర్ణ చేయాలనుకుంటున్నాడు, ఆయనకి ఎలా ఉంటాడో చూపించాలనుకుంటున్నాడు, అలాగే మనం నడిపించాలనుకుంటున్నాడు. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, నువ్వు ఆయన బాడీలో భాగానివి, ఆయన బాడీ ఆయన చూపించాలి, అంటే నువ్వు ఆయన చూపించాలి. చాలాసార్లు మనం భార్య ఎందుకు రక్షించబడతా లేదంటే, భర్త ఎందుకు రక్షించబడతా లేదంటే, పిల్లలు ఎందుకు ప్రభు దగ్గర రావట్లేదంటే, మనం ప్రభువుని చూపించట్లేదేమో, ప్రభువుని చూడలేకపోతున్నారేమో, ప్రభువుని చూడలేకపోతున్నారేమో అని పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. ముందుకు వెళ్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మాట రాయబడింది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో మాట రాయబడింది. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం, ఇక మీదటి ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడే ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. ఎంత శ్రేష్టమైన మాట! ఆయన ఎలా ఉంటాడో అలా మనం ఉండాలట. ఇక్కడ ఒక పోలిక ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, నోటిలో కూడా పాపం లేదు, మాటలో కూడా తప్పిపోలేదు, కాబట్టి ఆయన పవిత్రుడుగా ఉన్నట్లుగా మనల్ని మనం కూడా పవిత్రులుగా చూసుకోవాలి, ఆయన రూపంలోకి ఆయన పోలికలోకి ఎదగాలి. అది ఎస్ఎఫ్జే కానివ్వండి, ఏ పేరన్నా కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుదల లేకపోతే మాత్రం మనం మోసపోతున్నట్టే, యేసుక్రీస్తు ప్రభువును సంఘంలో చూడలేకపోతే ఉంటే మాత్రం మోసపోతున్నట్టే. 161 సంఘాలు అలా ఉన్నాయని నేను చెప్పను, అలా ఉండాలి మాత్రం అది అందరి బాధ్యత, నాయకుల బాధ్యత. ప్రతి విశ్వాసి నన్ను లోకం చూసి యేసుక్రీస్తు ప్రభు పాఠాలు నేర్చుకోవాలి, నేను ఆయనకి సాక్షిగా ఉండాలి, మాదిరిగా ఉండాలని. మనం ఎప్పుడు ఆ బాధ్యతను మర్చిపోకూడదు, ఎప్పుడు ఆ బాధ్యత మర్చిపోకూడదు. కొన్నిసార్లు అప్పులు వసూలు చేసే కాడ, డబ్బులు డీల్ చేసే కాడ, బిజినెస్ మ్యాటర్ దగ్గర, వర్క్ కట్నాల దగ్గర, పెళ్లి చూపుల దగ్గర నిజంగా మనం లోకస్తులమా క్రీస్తు స్వరూపాలమా అర్థమైపోతుంది. ఆయన అక్కడ ఉంటే ఏం చేస్తాడు, మనం ఏం చేస్తున్నామో ఆ ఒక్క మాట ఆలోచించుకోగలిగితే చాలా మేలు కలుగుతుంది, ప్రభువుకి మహిమ కలుగుతుంది. కాబట్టి మూల వాక్యం యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనంలో వచ్చిన వారు ఎవరంటే గ్రీసు దేశస్తులు. గ్రీసు దేశస్తులు గురించి ఒక మాట కొరింథీ పత్రిక ఇలా రాయబడింది. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 22వ వచనం, యూదులు సూచిక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానములు వెతుకుచున్నారు. వాళ్ళు నాలెడ్జ్ సీకర్స్, వాళ్ళు రీసెర్చర్స్, కాబట్టి రీసెర్చ్ స్కాలర్స్ అందులో ఉన్నారు. చాలా మంది సైంటిస్టులు అక్కడి నుంచి వచ్చారు, అరిస్టాటిల్, ప్లేటో, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు గ్రీసు నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే, తెలుసుకుందాం అన్న మనసుతో ఉన్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని వాళ్ళు సెర్చ్ చేయడానికి వచ్చారు, వెతకడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళ ఆశ, వాళ్ళ జిజ్ఞాసను ఆయన ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. దేనికోసం వచ్చారు? యేసుని చూడడానికి వచ్చారు. యేసు బయటకు వచ్చి, నన్ను చూసారా, నా ముక్కు ముఖం చూడండి అని యేసుక్రీస్తు ప్రభు ఆకారాన్ని వాళ్ళకు చూపించలేదు, కానీ యేసయ్య వాళ్ళు ఏం చూడాలని కోరుకుంటున్నాడో అక్కడ రాయబడ్డ వాక్యం మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో వారు పిలుపు దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. 22వ వచనం, పిలుపు అంద్రేయతో చెప్పాడు. అంద్రేయ పిలుపు ఇద్దరు కలిసి యేసుక్రీస్తు ప్రభుతో గ్రీసు దేశస్థులు అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని చెప్పారు. 23వ వచనంలో ప్రభు మాట్లాడిన మాటల యొక్క ఆంతర్యం మనకు అర్థమైతే చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. 23లో ఆయన మాట్లాడాడు, అందుకు యేసు వారితో ఎట్లనేను, మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. వాళ్ళు దేనికోసం వచ్చారు? యేసును చూడడానికి వచ్చారు. ఈయన ఏం చేయాలి? బయటకు వచ్చి ఒకసారి ఫోటో దిగడానికి ఇష్టపడాలి. యేసుక్రీస్తు ప్రభు బయటకు వచ్చి వాళ్ళతో ఫోటో దిగడానికి బదులు యేసు ఏమంటున్నాడంటే, మీరు చూడాల్సింది పై రూపాన్ని కాదు, మీరు చూడాల్సింది శరీరంలో ఉన్న నన్ను కాదు. మీరు నిజంగా జ్ఞానాన్ని వెతుకుతున్నారు, దైవాన్వేషణలో ఉన్నారు, మీకు సత్యం కావాలని వచ్చారు. మీకు నేను బాగా అర్థం అవ్వాలంటే, నన్ను మీరు ఎక్కడ చూడాలంటే మరణం దగ్గర చూడాలి అన్నాడు. మనుషు కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకునే ఎడల అది ఒంటిగా ఉంటుంది, చచ్చిన ఎడల విస్తారంగా ఫలిస్తుంది. చాలాసార్లు నేను క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చిన తొలి దినాల్లో సిలువు మీద యేసుక్రీస్తు ప్రభుని చూసి, ఈయన బలహీనుడిగా ఉన్నాడు, శక్తిహీనుడిగా ఉన్నాడు, మరీ అమాయకంగా ఉన్నాడు, మరీ తిరుగుబాటు చేయకుండా కూడా చనిపోయాడు, ఈ యేసుక్రీస్తు ప్రభు నాకు సహాయం చేయగలుగుతాడా అనిపించేది. తర్వాత సువార్త సత్యం అర్థమైన తర్వాత మనిషికి ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే మరణం. అతిపెద్ద భయం మరణం. అందరి ఆశ దేని కొరకంటే బ్రతకాలి. చావు లేని జీవితాన్ని జీవించాలని ఆశ ఉంది, కానీ తప్పదు కాబట్టి చచ్చేలోపోయినా ఎక్కువ కాలం బ్రతకాలని చెప్పి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు దేనికోసం వచ్చారు? ఈ గ్రీసు దేశస్తులు దేనికోసం వచ్చారు? మత్తయి 2వ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు దేనికి వచ్చారు? దేనికోసం అన్వేషిస్తున్నారంటే జీవితానికి పరిష్కారం, దేవుని సాక్షాత్కారం, మానవ జీవితానికి విముక్తి, విడుదల, మోక్షం. నేను ఎరిగిన ఒక సహవాసం ఉంది. వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు క్రైస్తవులయ్యారు. వారు అట్లాగే బ్రాహ్మణులు జుట్టు పెంచుకున్నట్టుగానే పెంచుకుంటారు, అలాగే విభూది పూసుకుంటారు. రొట్టె ద్రాక్ష రసాల దగ్గర కొబ్బరి చెప్ప కొబ్బరి నీళ్లు తాగుతారు. వాళ్ళు క్రైస్తవులే. వాళ్ళు అంటే పూర్తిగా వాళ్ళు సమర్థించిన గాని స్ట్రాటజీ మంచిది. దేవుడికి పై రూపం కాదు, దేవుడికి వేషధారణ కాదు. భారతదేశంలో సాధువుకి గౌరవం ఉంది. సాధు సుందర్ సింగ్ సాధువుగా ఆ కాషాయ వస్త్రాల్లో సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇది మాకున్న ఒక మంచి ఐడెంటిటీ. ఇక్కడికి అందరూ కూడా వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుకి వాళ్ళు ఏం పేరు పెడతారంటే ముక్తిదాత పేరు. ఆయన పేరు ముక్తిదాత. అదేం పేరు? ముక్తి అంటే పరలోకం, దాత అంటే ఇచ్చేవాడు. ఎవరు పరలోకం ఇచ్చేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు. యేసు అంటే వీళ్ళు విదేశ మతం అనుకుంటున్నారు, ముక్తిదాత అనగానే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి మేము ముక్తిదాతని నమ్ముకుంటామని చెప్పి ముందుకు వస్తారు. తర్వాత మేము బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని మెల్లగా చెబుతాము అని అంటారు. అల్టిమేట్ గా హైందవులు కానీ ముస్లిమ్స్ కానీ లోకంలో ఉన్న జ్ఞానులకు కానీ ధనవంతులకు కానీ అందరికి ఏం కావాలంటే బ్రతకడం కావాలి, ఎక్కువ కాలం బ్రతకడం కావాలి, అంతం లేని జీవితం కావాలి, శాశ్వతమైన జీవితం కావాలి, విస్తారమైన జీవితం కావాలి. గుండెల నిండా అంత ఆశ ఉంది, ఎక్కడ సాధ్యమవుతుంది? చాలా మందిని చూస్తాం లోకంలో, అందరూ ఒకవేళ కొంచెం స్పెషల్గా ఉంటే, ఈ మధ్య క్రికెటర్స్ కూడా దేవుళ్ళు అయిపోయారు, ఫిల్మ్ యాక్టర్స్ కూడా దేవుళ్ళు అయిపోయారు, రాజకీయ నాయకులు కూడా దేవుళ్ళు అయిపోయారు, టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా దేవుళ్ళు అయిపోయారు, గురువులు దేవుళ్ళు అయిపోయారు, తల్లులు దేవుళ్ళు అయిపోయారు, తండ్రులు దేవుళ్ళు అయిపోయారు, అందరూ దేవుళ్ళే. ఈ దేవుళ్ళో ఏ దేవుడు మరణాన్ని తప్పించేవాడు? అమ్మ, నాన్న, గురువా, ఫేవరెట్ హీరోనా, ఫేవరెట్ క్రికెట్ స్టారా, ఎవరు మరణాన్ని తప్పించేదెవరు? ముక్తిని ప్రసాదించేదెవరు? మోక్షాన్ని ప్రసాదించేదెవరు? అక్షయతనిచ్చేదెవరు? గ్రీసు దేశ జ్ఞానులు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని చూడాలనుకున్నప్పుడు మీకు అసలైంది కనిపించేది ఎప్పుడంటే, నేను మహిమ పొందే గడియ దగ్గర, నేను మహిమ పొందే గడియ సమీపించింది. 12వ అధ్యాయం 23వ వచనం, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నా మరణాన్ని అర్థం చేసుకోండి. భూమి మీద జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు జీవితం పోల్చుకుంటే మనకంటే పేద జీవితం, మనకంటే తక్కువ కాలం బ్రతికాడు, మనకంటే సాదాసీదాగా జీవించాడు. ఆయన్ని అలా చూస్తే ఏం కనిపిస్తాడు? హైందువులు ఇలా అన్నారట, ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఒంటి మీద బట్టలు లేని ఆ దేవుడు మాకెందుకు? ఒంటి మీద బట్టలు కూడా లేకుండా సిలువ మీద ఎలాడుతున్న ఆ దేవుడు మాకెందుకు? మా దేవుడైతే ఒంటి మీద బంగారంతో ఉంటాడు, తల మీద కిరీటం ఉంటాడు. ఆయన చూడగానే లాభం మేలు అన్నట్టు కనిపిస్తుంది, ఈయన చూస్తే మాత్రం అమ్మో అన్ని కష్టాలు అన్ని బాధలు అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాయబడుతున్న మాట, మహిమ పొందు గడియ. డబ్బుల కంటే చాలా విలువైంది మహిమ, డబ్బుల కంటే చాలా విలువైంది పునరుద్ధాన జీవితం. లోకంలో ఏది సాటి కాని జీవితం కోసం మాట్లాడుతున్నాడు. 24వ మాట 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుని ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చావుకు ముందు జీవితం ఒంటరి జీవితం, కొద్ది జీవితం, 3-4 ముచ్చటైన జీవితం, 60-70 సంవత్సరాల జీవితం. చావు తర్వాత జీవితం విస్తారమైన ఫలింపు, అనంత జీవితం, శాశ్వత జీవితం, మహిమలో ఉండే జీవితం, దేవుడితో ఉండే జీవితం, మరణం లేని జీవితం, రోగం లేని జీవితం. గ్రీసు దేశస్థులు అయ్యా నిన్ను చూడగోరుతున్నారు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని దీవించి ఏవో ఆస్తిపాస్తులు ఇవ్వట్లా, ఏవో దీవెనలు ఇవ్వట్లా, వారికి మహిమను పరిచయం చేస్తున్నాడు, వారికి పునరుద్ధాన జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు, వాళ్ళకి మరణం తర్వాత ఉన్న జీవితాన్ని పరిచయం చేస్తున్నాడు. ప్రిలరా, సువార్తకి చాలా ముఖ్యమైన మాట, ఎవరైనా మన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు కోసం మాకు చెప్పండి అంటే ఆయనను దీవించాడు అని చెప్పొద్దు. ఆ దీవెన వెంటనే వాళ్ళు డబ్బులుగా కన్వర్ట్ చేసేసుకుంటారు, ఆరోగ్యంగా కన్వర్ట్ చేసేసుకుంటారు. దేనికోసం ప్రభు వచ్చారంటే దీవిస్తాడు కదండి అంటే ఏమనుకుంటున్నారు, డబ్బులా ఆరోగ్యమా? అవును అన్ని. కాదు 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 కాదు, యేసుక్రీస్తు ప్రభు అవి మన ఫోకస్ ని డైవర్ట్ చేస్తున్నాయి, మనల్ని ఎక్కడి మైండ్ తోటి నింపేస్తున్నాయి. కాబట్టి ఆయన కావాలని చెప్పే వాళ్ళని చూడడానికి వచ్చారన్నప్పుడు ఏ సూచక్రియో, ఏ అద్భుతమో, ఏ అద్భుతమైన బోధో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయలేదు. గాని మహిమ కోసం మాట్లాడుతున్నాడు, మరణం కోసం మాట్లాడుతున్నాడు, పునరుద్ధాన జీవితం కోసం మాట్లాడుతున్నాడు. గింజ చావకపోతే ఒంటరిగా ఉంటుంది, చస్తే విస్తారంగా ఫలిస్తుంది. 23లో అంటాడు, మనిషి కుమారుడు నేను మహిమ పొందవలసిన గడియ వచ్చింది, అది అర్థం చేసుకోండి, నేనేంటో మీకు అర్థం అవుతాను అన్నాడు. ప్రిలరా, దీన్ని మనం ఏమంటామంటే సిలువ. సిలువ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ మాట పౌలు వాడాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 22వ వచనం, యూదులు సూచ్యక్రియ చేయమని అడుగుతున్నారు. ఏం కావాలట? ఏ అద్భుతం చేస్తావు ప్రభువా? ఇప్పుడే చచ్చిపోయిన లాజను బ్రతికించి నిలబెట్టాను కదా, ఇంకేం అద్భుతం చేయాలి? ఇంకొక నిలబెడుతూ మేము చప్పటగొడతాం. నేలను ద్రాక్షారసంగా మార్చాను కదా, మరలా చెయ్యి పీకల దాకా తాగుతాం. ఒకటి చేస్తే విశ్వాస రాదా? రాదు రాదు రాదు. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మందికి పంచిపెట్టాను కదా, మరలా చెయ్యి మరలా తిని పెడతాం. యూదుల మనసు ఎలాంటిదంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. విశ్వాస సంబంధమైన వారు కారు, క్రియల సంబంధమైన వారు. రెండో కేటగిరీ మాట్లాడుతున్నాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. వీళ్ళకి ఏం కావాలి? లోకమంతా నవ్వులు మింగేస్తారట, జ్ఞానం 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 జ్ఞానం. మేబీ మనం యూదుల్లాగా సూచిక్రియలు అడగకపోయినా మనం గ్రీసు దేశస్థుల్లాగే జ్ఞానం కోసం పరిగెడుతున్నాం. ఏ జ్ఞానం? పుస్తకాల జ్ఞానం, చదువుల జ్ఞానం, లోక జ్ఞానం. కానీ యూదులకి గ్రీసు దేశస్థుడికి పరిష్కారం ఏంటంటే పౌలు అంటాడు 23వ వచనంలో, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అదేంటి బాబు? బ్రతికిన వ్యక్తిని ప్రకటిస్తే అర్థమవుతాడు, చచ్చిపోయిన వ్యక్తి, అది శాపముగా ఎంచబడ్డ సిలువ మీద చనిపోయిన ఈ వ్యక్తిని నువ్వు నమ్ముకోమంటే ఎవరు నమ్ముకుంటారు? వాళ్ళకేమో అద్భుతం కావాలి. అంటే అర్థమేంటి? సులువు మీద నుంచి తప్పించుకొని కిందకు వచ్చి ఉండాలి. వీళ్ళకేమో జ్ఞానం కావాలి. అలాంటి వాళ్ళకి ఇద్దరికి పరిష్కారంగా పౌలు ఏం చూపిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం. ఆ మరణం మనందరికీ వరం. ఆయన మరణించాడు, మన మరణ భయాన్ని కొట్టివేశాడు, మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణించి ఆయన మనకి అక్షయతను వరముగా తీసుకొచ్చాడు. అది మనకు అర్థం కావాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 9:10 వచనాల్లో చివరి ఇలా రాయబడింది, చివరి మాటలా రాయబడింది, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను. అమ్మా, నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర చాలా ప్రధానంగా కనబడేది భూమి మీద ఎక్కువ కాలం బ్రతకడం కాదు, పరలోకంలో బ్రతకడం. ఆయన మాటకు ముందు చావు కోసం మాట్లాడతాడు, మాట తర్వాత కూడా చావు కోసం మాట్లాడతాడు. గ్రీసు దేశస్థుని చూడడానికి వచ్చారంటే అయితే నా చావును చూడమని చెప్పండి, 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను, పునరుద్ధరణ అవుతాను, మహిమ పొందుతాను. ఈ జీవితం ఒంటరి జీవితం. గోధుమ కింద చచ్చిపోకపోతే ఒంటిగా ఉంటది, అది చచ్చిపోతే విస్తారంగా ఫలిస్తుంది. మనతో అగ్రికల్చర్ కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళే కాదు, మనకందరికి అగ్రికల్చర్ తెలుసు. అగ్రికల్చర్లో మనం ఏం చూస్తామంటే 60 బస్తా ధాన్యం చల్లితే 40 బస్తాల ధాన్యం కోస్తాము, ఒక టెంక నాటితే 500 పైగా మామిడికాయలు కోస్తాము. మల్టిప్లికేషన్ చూస్తాము, విస్తారమైన ఫలింపును చూస్తాము. అది ఎప్పుడు సాధ్యం అంటే చనిపోతే. చనిపోతే సువార్తకి ప్రారంభ మాట ఏంటంటే క్రీస్తునందు మరణం, యేసుక్రీస్తు ప్రభు మరణం. ఆది కాండంలో మనకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే మరణం, దేవునికి ఎడబాటు. యేసుక్రీస్తు ప్రభునందుకు మనం పొందుకున్న గొప్ప వరం ఏంటంటే మరణం మీద జయము, నిత్య జీవం. యోహాను సువార్త 3:16 మనం ఎరుగుదము, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ఏం లాభం వస్తుందంటే మరణించక నిత్య జీవాన్ని పొందుకుంటారు, నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట మరణముగా మాట్లాడడంలా యోహాను సువార్త 12:23 మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, మహిమగా మాట్లాడుతున్నాడు. 24వ వచనంలో నష్టంగా మాట్లాడడం లేదు, విస్తారమైన ఫలింపుగా మాట్లాడుతున్నాడు. చావు తర్వాత జీవితం, విస్తారమైన జీవితం అంటున్నాడు. మరణాన్ని మహిమ పొందే గడియ అంటున్నాడు. నిజంగా రక్షించబడ్డ విశ్వాసికి లోకస్తునికి తేడా ఏంటంటే, లోకస్తులు భూమి మీద బ్రతకడానికి తాపత్రయపడతారు, విశ్వాసులు దేవుడితో బ్రతకడానికి తాపత్రయపడతారు. దేవుడి దయ వల్ల బ్రతికి బట్టకెట్టాను అని చెప్పే విశ్వాసం నిజంగా మారు మనసు లేని విశ్వాసం నేను అనుకుంటా. దేవుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాను, బ్రతికితే క్రీస్తు, చావైతే ఆయనతో ఉండే జీవితం లాభం, ఆ స్పృహలో మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అదే బోధించాడు, అపోస్తులకు అది అర్థమయ్యింది, అట్లాగే బ్రతికారు. గ్రీసు దేశస్తులకి అదే బోధించాడు, వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చారు. కాబట్టి ఈ రాత్రి మనం అర్థం చేసుకున్న వాక్య భాగం, యేసును చూడడానికి ఎవరైనా వస్తే నీలో నాలో యేసు కనబడాలి. అంటే ఆ యేసు ఏం బోధించాడు? మహిమ కోసం బోధించాడు, పునరుద్ధాన జీవితం కోసం బోధించాడు, మరణం తర్వాత విస్తారమైన ఫలింపు కోసం బోధించాడు. ప్రారంభ దినాల్లో మనం వాళ్ళ అవసరతల కోసం ప్రార్థన చేసినా అక్కడ కూర్చోబెట్టకుండా సువార్త సత్యంలోకి తీసుకొద్దాం. దేవుణ్ణి కలుసుకోవటం, దేవుడితో ఉండటం, ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసి నా వర్తమానం ముగించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చదివిన 4 వాక్యాలు ఉన్నాయి కదా, 11వ అధ్యాయంలో ఈ మాటలు మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. 11వ అధ్యాయంలో 21వ వచనంలో మార్త ఒక మాట ఉంది. మార్త యేసుతో అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావడు. 32వ వచనంలో మరీ అంటుంది, అంతటి మరీ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన ప్రాణాల మీద పడి, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావడు. నిజమే, యేసు ఉన్న చోట చావు ఉండదు. ప్రియులారా, యేసు భూమి మీద లేడు, ఆయన మరణించాడు, మహిమ పొందాడు, తిరిగి లేచాడు, అందరికి కనబడ్డాడు, ఆరోహణమయ్యాడు, తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. ఇప్పుడు మన మరణం లేని జీవితాన్ని అనుభవించాలంటే ఆ యేసు మీద కనులుంచి దృష్టించి యేసును కలుసుకోవాలి. ఆయన ఉన్న చోట మరణం లేదు, పరలోకంలో మరణం లేదు, పరలోకంలో మరణం లేదు. ఆయనతో ఉందాం భూమి మీద, ఆయన కలుసుకోవడానికి తాపత్రయపడదాం. మన దగ్గరికి వచ్చిన వారికి మహిమను పరిచయం చేద్దాం, మరణం తర్వాత ఉన్న విస్తారమైన ఫలభరితమైన జీవితాన్ని పరిచయం చేద్దాం. జ్ఞానవంతులు అర్థం చేసుకుంటారు. లోకంలో దేవుళ్ళుగా కనబడుతున్న వారికి యేసుక్రీస్తు ప్రభువుకి మధ్య ఉన్న ఈ స్పష్టమైన వ్యత్యాసం అర్థమైతే ఆయన కౌగులించుకుంటారు, ఆయన పాదాల దగ్గరకు వస్తారు, రక్షణ అనుభవంలోకి వస్తారు. అలాగా అర్థమయ్యే రీతిలో ఆయన మరణ పునరుద్ధానాలను, రాకడ జీవితాన్ని, పునరుద్ధానం, ఆయనతో పాటు ఉండే మహిమాయుక్తమైన జీవితాన్ని పరిచయం చేద్దాం. అటు కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.